శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 36వ అధ్యాయము. ఇద్దరు గోవా పెద్ద మనుషులు, షోలాపూర్ నివాసియుగు ఔరంగాబాద్కర్ భార్య, వింత కథలు. ఇద్దరు పెద్ద మనుషులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనములకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించేది. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో నొక్కరిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మని, ఇంకొకరు అడుగుకుండగానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా నిరాకరించాను. అక్కడున్న శ్యామ బాబాని ఇట్లా అడిగాను, ఇది ఏమి, ఇద్దరూ కలిసి వచ్చిరి, ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండవ వానిది తిరస్కరించితివి, ఎందులకి భేదభావము? బాబా ఇట్లు జవాబిచ్చాను, శ్యామ, ఎందులకో నీకేమీనూ తెలియదు. నేను ఎవరి వద్ద ఏమీయూ తీసుకునను. మసీదుమాయి బాకీను కోరును. బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును. నాకు ఇల్లు గాని, ఆస్తి కాని, కుటుంబము కాని కలవ, నాకేమీ అక్కర్లేదు. నేనెప్పుడూ స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను. దానిని తప్పించుకుని మార్గము లేదు.
పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో నిట్లనెను,
ప్రప్రథమమున అతడు పేదవాడు, ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతమునిచ్చేదనని తన ఇష్టదైవమునకు మొక్కుకొనెను. అతనికి నెలకు 15 రూపాయలు ఉద్యోగము దొరికెను. క్రమముగా జీతము పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200 హెచ్చాను. తుదకు 700 హెచ్చాను. అతడు ఐశ్వర్యమును అనుభవించు కాలమందు తన మొక్కును మరచెను. అతని కర్మఫలమే అతన్ని ఇచ్చటకి ఈడ్చుకొని వచ్చినది.
ఆ మొత్తమునే, అనగా ఆ 15 రూపాయలనే నేను దక్షిణ రూపముగా అడిగి తిని. ఇంకొక కథ. సముద్ర తీరమును తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి దాని వసారపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనము పెట్టెను. బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలము చూపి అక్కడ పరుండమన్నని. నేనక్కడ నిద్రపోయేదని. నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి లోపల ప్రవేశించి నా జేబులో ఉన్న ద్రవ్యమంతయూ దొంగిలించాను. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడితిని. ఏడ్చుచూ కూర్చుంటిని. పైకమంతయూ నోట్ల రూపముగా నుండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగిలించిననుకుంటిని. భోజనము, నీరు రుచించవయ్యాను. వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమునకు ఏడ్చుచుంటిని. పిమ్మట ఒక ఫకీరు దారి వెంట పోవచ్చు నేను ఏడ్చుచుండుట చూచి ఎందులకు ఏడ్చుచుంటివి అని అడిగాను. నేను జరిగిన వృత్తాంతము చెప్పి తిని వారిట్లనిరి, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము. వారి చిరునామా నేనిచ్చేదను. వారి శరణు వేడుము. వారు నీ పైకము నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారమేదో దానిని నీ ద్రవ్యము దొరుకున్నంత వరకు విసర్జింపు అనేది. నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకుంటిని. నా పైకము నాకు చిక్కినది. నేను వాడాను విడిచి సముద్రపుటొడ్డునకు పోయి తిని అక్కడొక స్టీమర్ ఉండాను. దానిలో జనులు ఎక్కువగా ఉండుటచే లోపల ప్రవేశించలేకపోయి తిని ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు పోయి తిని అది ఇంకొక యొడ్డునకు తీసుకుని పోయినది. అక్కడ రైలుబండినెక్కి ఈ మసీదుకు వచ్చి తిని.
కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులను భోజనముగురుకు తీసుకుని పొమ్మనగా శ్యామ అట్లే చేశాను. శ్యామ వారినింటికి తీసుకుని పోయి భోజనము పెట్టాను. భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రముగా నున్నదనను.
బాబా వారెన్నడూ సముద్ర తీరమునకు పోయి ఉండలేదు.
వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేకుండెను. ఎన్నడూ ప్రయాణము చేయలేదు. ద్రవ్యం ఎప్పుడూ పోవుటగాని వచ్చుటగాని జరగలేదు. కాన దాని భావము తమకేమైనా తెలిసినదా అని వారిని అడిగాను. అతిథుల మనస్సులు కరిగాను. వారు కండ్ల తడిపెట్టుకునేది. ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివిరి. బాబా చెప్పిన కథ మాగూర్చియే. వారు చెప్పినదంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలిసినో అనున్నది గొప్ప చిత్రము. భోజనమైన తరువాత
పూర్తి వివరములను చెప్పేదమనిది. భోజనమైన పిమ్మట తాంబూలము వేసుకునుచు అతిథులు వారి కథలను చెప్పదొడుంగిరి. అందులోనొకరు ఇట్లు చెప్పిరి: లోయలో ఉన్న ఊరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేను ఉద్యోగము సంపాదించ గోవా వెళ్ళి తిని నాకు ఉద్యోగము లభించినచో నా మొదటి నెల జీతమునిచ్చేదనని దత్తదేవునికి మొక్కుకుంటుని. వారి దయవల్ల నాకు 15 రూపాయలు ఉద్యోగము దొరికాను. నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారము 700 రూపాయల వరకు హెచ్చినది. నా మొక్కును నేను మరచితిని. దానిని బాబా ఇవ్విధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకున్నది. అది దక్షిణ కాదు, అది పాత బాకీ. తీర్చుకొనక మరిచిన మొక్కును చెల్లించుట నీతి. బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు, సరికదా? తమ భక్తులు కూడా భిక్షమెత్తుకున్నటకు ఒప్పుకొనలేదు.
వారు ధనమును ప్రమాదకారిగాను
పరమును సాధించుటకు అడ్డుగాను భావించువారు. భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేవారు. ఈ విషయమున భక్త మహల్సాపతి ఒక నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతి కూడా జరుగుబాటు లేకుండెను. అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీయూ ఇయ్యలేదు. ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సముఖమున మహల్సాపతికిచ్చాను. కానీ బాబా దానిని పుచ్చుకొనుటకు అనుమతించలేదు. పిమ్మట రెండవ అతిథి తన కథనిట్లు ప్రారంభించాను: నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరముల నుండి నౌకరీ చేయుచుండినను దురదృష్టమున వాడు చెడు మార్గములో పడెను. వాడి మనస్సు మారిపోయాను. వాడు నా ద్రవ్యమునంతయూ దొంగిలించాను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషానమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును, అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయాను. బాబా సరిగా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగానో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచూ కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీ విఫలమైనవి. ఒక పక్షము వరకు చాలా ఆరాటపడి తిని విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చునియుండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణము తెలుసుకునేను. నేను వివరములన్నీ తెలిపిదిని. అతడు, "సిరిడీ సాయిను ఔరియాయి ఉన్నారు. వారికి మృక్కుము, నీకు ప్రియమైన ఆహారమును విడువుము. నీ మనస్సులో వారి దర్శనము చేయు వరకు నీకు ప్రియమైన ఆహారమును తిననని మృక్కుకునుము" అనెను. నేనట్టులే, "బాబా, నా ద్రవ్యము దొరికిన పిమ్మట మీ దర్శనము చేసిన పిమ్మట నేను అన్నము తినదెను" అని మృక్కుకుంటిని. దీని తరువాత 15 దినములు గడిచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చాను. నా శరణు వేడెను. వాడిట్లనియను, "నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై పెట్టిదిని. దయచేసి క్షమించుము." ఈ విధముగా కథ సుఖాంతమైనది. నాకు కనిపించి సహాయమునొచ్చిన ఫకీరు తిరిగి కనపడలేదు. ఫకీరు చెప్పిన సిరిడీ సాయిబాబాను చూచుటకు ఎంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికి అంత దూరము వచ్చిన వారు సిరిడీ సాయిబాబాయే అని నా నమ్మకం. ఎవరైతే నాకు కనబడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించిరో అట్టివారు 35 రూపాయల కొరకు పేరాశ చూపెదరా. దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి ఏమీయూ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్ములను ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరచి నా మృక్కును మరచితిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నములో చూచితిని. సిరిడీకి పోవాలనిన సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చాను. నేను గోవా వెళ్ళి తిని అక్కడి నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి సిరిడీకి పోవ నిశ్చయించి తిని నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండాను. కెప్టెన్ ఒప్పుకొనలేదు. కానీ నాకు పరిచయములేని నౌకరు ఒకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకుని వచ్చాను. అక్కడి నుండి ఇక్కడికి రైలులో వచ్చి తిని కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడ, మా ఇల్లెక్కడ, మా అదృష్టమేమని చెప్పగలను? బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టాను, ఇక్కడికి లాగుకొని వచ్చాను. సిరిడీ జనులారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలనా, బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించాను. మీ పుణ్యమనంతము. ఎందుకనగా అది బాబాను సిరిడీకి లాగాను. సాయియే మన దత్తుడు. వారే మృక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి, స్టీమరులో జాగా ఇప్పించిరి, నన్ను చెటుకు తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి.
ఔరంగాబాద్కర్ భార్య. షోలాపూర్ నివాసియగు సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలుగులేదు. ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కెను.
కానీ నిష్ప్రయోజనమయ్యాను. తుదకు నిరాశ చెందాను. ఈ విషయమే చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకుని తన సవతి కొడుకకు విశ్వనాథునితో సిరిడీకి వచ్చాను. అతడి బాబా సేవ చేయొచ్చు 2 నెలలు గడిపాను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండియుండెడిది. బాబా చుట్టూ భక్తమండలి మూగియుండువారు. బాబాను ఒంటరిగా చూచి వారి పాదములపై పడి తన మనస్సును విప్పి చెప్పి తనకొక సంతానము కావాలనని కోరుకునుటకై తగిన అవకాశమునకై ఆమె కనిపెట్టుకుని ఉండెను. తుట్ట తుతకు శ్యామాకి సంగతి చెప్పి బాబా ఒంటరిగానున్నప్పుడు తన విషయములో జోక్యము కలుగు చేసుకునుమనెను. శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరిచియుండననియు, అయినను ఆమె గూర్చి ప్రయత్నించదననియు, సాయిప్రభువు ఆశీర్వదించవచ్చుననియు చెప్పాను. బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధముగా నుండుమనియు, తాను సైగ చేయగానే మసీదుపైకి రావాలననియు చెప్పాను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువ్వాలతో తుడుచుచుండగా బాబా శ్యామా బుగ్గను గిల్లెను. శ్యామ కోపగించి, దేవా, నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మా బుగ్గలు గిల్లునట్టు పెంకిదేవుడు మాకక్కరలేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామా? ఇదియేనా మన సాన్నిహిత్య ఫలితము అనెను. బాబా ఇట్లనెను,
శ్యామ, 72 జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపము వచ్చుచున్నది.
శ్యామ ఇట్లనియను, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చే దైవము మాకు కావలను. మీ నుండి మాకు గౌరవము కాని స్వర్గము కాని విమానము కాని అవసరం లేదు. మీ పాదముల యందు నమ్మకము మాకెప్పుడునూ ఉండుగాక. బాబా ఇట్లనెను,
అవును, నేను వచ్చినది అందుకే. ఇన్నాళ్ల నుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని. నీ యందు నాకు ప్రేమానురాగములున్నవి.
అట్లనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చునెను. శ్యామ ఆమెను సైగి చేసి రమ్మనెను. ఆమె మసీదుపైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులు ఇచ్చెను. బాబా ఆ టెంకాయ నాడించెను. అది ఎండుది కనుక లోపల కుడుకు ఆడుచు శబ్దము వచ్చుచుండెను.
అప్పుడు బాబా,
శ్యామ, ఇది గుండ్రముగా లోపల తిరుగుతున్నది, అది ఏమనుచున్నదో విను.
అప్పుడు శ్యామ,
ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలనని వేడుచున్నది. కాన టెంకాయను నీ ఆశీర్వాదముతో నిమ్ము
అనగా బాబా,
టెంకాయ బిడ్డను ప్రసాదించునా? అట్లు అనుకునుటకు ప్రజలెంత అమాయకులు.
అందుకు శ్యామ, నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదమును ఇవ్వకున్నావు
అని అనెను.
ఆ సంవాదము కొంతసేపు జరిగాను. బాబా పదే పదే టెంకాయను కొట్టుమనుచుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను. తుదకు బాబా లొంగి,
ఆమెకు సంతానము కలుగును అని అనెను.
ఎప్పుడని శ్యామ అడిగాను. 12 మాసములలో అని బాబా జవాబిచ్చాను. టెంకాయను పగులు కొట్టిరి. ఒక చిప్పను ఇరువురు తినిరి. 2వ చిప్పను ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానము కలుగునచో ఈ దేవుని తలపై ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమివేసేదను. ఇందుకు తప్పినచో నేను మాధవుడను కాను. మీరు దీనిని చూచెదరుగాక అనెను. ఆమె 1 సంవత్సరములో కొడుకును గనెను. 5వ మాసములో కొడుకును మసీదునకు తీసుకుని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడిరి. కృతజ్ఞుడకు తండ్రి 500 రూపాయలిచ్చాను. బాబాగుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో సాల కట్టించెను. శ్రీ సాయినాథాయ నమః. 36వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.